अन्ये च बहवः शूराः मदर्थे त्यक्त जीविताः नाना शस्त्र प्रहरणाः सर्वे युद्ध विशारदाः अपर्याप्तं तदस्माकम् बलं भीष्माभिरक्षितम् पर्याप्तं त्विदमेतेषाम् बलं भीमाभिरक्षितम् अयनेषु च सर्वेषु यथा भागमवस्थिताः भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि
పాండవ సేనను చూచి భయపడినటువంటి దుర్యోధనుడు ద్రోణాచార్యుణ్ణి సమీపించి పాండవ సేనలో ఉన్నటువంటి వీరుల్ని అలాగే తన సేనలో ఉన్నటువంటి వీరుల్ని పేర్కొన్నాడు. అయితే తన సేనలో ఉన్నటువంటి కొద్ది మంది వీరుల్నే చెప్పటం వల్ల తన సేన చాలా అల్పమైనటువంటిదని భావిస్తాడేమో అనేటువంటి సందేహం వచ్చింది దుర్యోధనుడికి. అందుకే వెంటనే తన సేన యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలి అని అనుకున్నాడు. అలా తెలియజేయాలని తాను పేర్కొన్నటువంటి వాళ్ళే కాకుండా ఇంకా ఎందరో గొప్ప శూరులైనటువంటి వారు, యుద్ధ విశారదులైనటువంటి వారు, అనేకమైనటువంటి శస్త్రాస్త్రాలు ధరించినటువంటి వారు ఎంతమందో ఉన్నారు అని కూడా తెలియజేశాడు. అలా తెలియజేస్తూ ఒక మాట అన్నాడు, వారంతా కూడా నా కోసం జీవితాలు విడిచిపెట్టినటువంటి వారు అని, నా కోసం ప్రాణాలు విడిచినటువంటి వారు అని అంటున్నాడు. నిజంగా దుర్యోధనుడి యొక్క ఉద్దేశం వాళ్ళంతా ప్రాణాలు విడిచిపెట్టారని చెప్పటం కాదు, నా కోసం జీవితాలని పణంగా పెట్టి ప్రాణం వదలటానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి వారు అని చెప్పాలనుకున్నాడు. కానీ అలజడితో, ఆందోళనలతో, అస్తవ్యస్తమైనటువంటి మనస్సుతో ఉన్నటువంటి దుర్యోధనుడు నా కోసం ప్రాణాలు విడిచిపెట్టినటువంటి వాళ్ళు అని అనుకోకుండా అనేశాడు. ఇది అనుకోకుండానే అన్నప్పటికీ కూడా ఇది ఒక అపశబ్దం, అపశకునాన్ని సూచించేటువంటి పదం. దుర్యోధనుడు స్వార్థపరుడు, పరుల యొక్క సొమ్ముకి ఆశించేటువంటి వాడు, అంతేకాకుండా అహంకారంతో విర్రవీగేటువంటి వాడు. అందుకనే ఇక్కడ కూడా అహంకారంతో విర్రవీగి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే అపశబ్దాలు పలుకుతూ ఉన్నాయి. ఈ అహంకారికి భయం తోడైంది. వెంటనే ఇలా ఒక మాట అనబోయి ఒక మాట అంటూ ఉన్నాడు. అంతేకాకుండా కౌరవ పాండవ సేనలు రెండింటిని కూడా పోలుస్తూ, మన సేన భీష్మాభిరక్షితం, వాళ్ళ యొక్క సేన భీమాభిరక్షితం అన్నాడు. అంతేకాకుండా మన సేన అపర్యాప్తం, వాళ్ళ యొక్క సేన పర్యాప్తం అన్నాడు. నిజంగా ఈ రెండు పదాలకి దుర్యోధనుడి యొక్క ఉద్దేశం వేరు. మన సేన భీష్ముల వారిచే రక్షింపబడుతున్నదని, అవతల వాళ్ళ సేన భీముడి చేత రక్షింపబడుతున్నదని, అలాగే మన సేన అపర్యాప్తం అని అంటే అపరిమితంగా ఉన్నదని, వాళ్ళది పర్యాప్తం అంటే ఏదో కొద్దిగా ఉన్నటువంటి సేనని, పరిమితమైనటువంటి సేనని చెప్పటం దుర్యోధనుడి యొక్క ఉద్దేశం. కానీ ఈ పదాలకి వేరే అర్థాలు ఉన్నాయి. దాన్నే శ్లేషార్థాలు అంటారు. అపర్యాప్తం అని అంటే నిండుకున్నది అని ఒక అర్థం వస్తుంది, పర్యాప్తం అంటే నిండైనది అని అర్థం వస్తుంది. కాబట్టి మన సేన నిండుకున్నది, వారి సేన ఏమో నిండైనటువంటిది అని. అలాగే అపర్యాప్తం అంటే అసంపూర్ణమైనది అని ఒక అర్థం ఉంది, పర్యాప్తం అంటే సంపూర్ణమైనటువంటిది అని. మరి వాళ్ళ సేన సంపూర్ణమైంది, మన సేన ఏమో అసంపూర్ణమైనది అని చెప్పినట్టుగా వేరే అర్థాలు కూడా ఆ పదాలకి ఉండటం అది కాకతాళీయంగా జరిగింది. మరి దుర్యోధనుడు ఏ ఉద్దేశంతో ఈ పదాలను పలుకుతూ ఉన్నాడో, దానికి వ్యతిరేకమైనటువంటి భావాల్ని ఆ పదాలు మనకిస్తూ ఉన్నాయి. ఈ విధంగా దుర్యోధనుడు శిష్యుడిలాగా ద్రోణాచార్యుణ్ణి సమీపించాడు, రాజులాగా అహంకారంతో మాట్లాడుతున్నాడు, ఇప్పుడు సేనాధిపతిలాగా సేనలకి ఆదేశం ఇస్తూ ఉన్నాడు. ఏమని, అందరు కూడా మీ మీ స్థానాల్లో నిలబడండి, అన్ని వేళలా భీష్ముణ్ణి రక్షిస్తూ ఉండండి అని. ఇది కూడా నిజంగా తనకు సంబంధించినటువంటి విషయం కాదు. ఎందుకనంటే సేనలకి ఆదేశం ఇవ్వాల్సింది సేనాధిపతులైనటువంటి వాళ్ళు. మరి సేనాధిపతుల యొక్క బాధ్యతని మరి ఈయన ఎందుకు నెత్తిన వేసుకున్నాడు? ఇదే అస్తవ్యస్త మనస్థితి. కనుక ఈ దుర్యోధనుడి యొక్క ఈ తెలివి తక్కువ పనుల్ని, అడ్డదిడ్డంగా మాట్లాడేటువంటి మాటల్ని, అతని యొక్క కలవరపాటుని, అతడి మనస్సులో ఉన్నటువంటి ఆందోళనని గమనించినటువంటి భీష్ముడు ఏమి చేశాడో తర్వాత శ్లోకంలో చెప్పబోతా ఉన్నారు. 12వ శ్లోకం చూడండి. తస్య సంజనయన్ హర్షం గురు వృద్ధ పితామహః సింహనాదం వినద్యోచ్ఛైః శంఖం దధ్వౌ ప్రతాపవాన్ తస్య సంజనయన్ హర్షం గురు వృద్ధ పితామహః సింహనాదం వినద్యోచ్ఛైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్ తస్య. అతడికి అంటే ఆ దుర్యోధనుడికి హర్షం సంజనయన్ సంతోషం కలిగించడం కోసమని ప్రతాపవాన్ ప్రతాపవంతుడైనటువంటి వాడు, కురువృద్ధ కురువృద్ధుడైనటువంటి వాడు, పితామహ అందరికీ తాత అయినటువంటి వాడు, ఉచ్చై బిగ్గరగా సింహనాదం సింహనాదాన్ని అంటే పెద్దగా గర్జించడం అన్నమాట, వినద్యహ చేసి ఆ సింహనాదం చేసి శంఖం దధ్మౌ శంఖాన్ని పూరించాడు. ఇప్పుడు భీష్ముల వారు ఈ కౌరవ పక్షానికి సర్వసేనాధిపతి. ఈ సర్వసేనాధిపతి అయినటువంటి వాడు ఈ దుర్యోధనుడి యొక్క చేష్టలను చూస్తూ ఉన్నాడు. ఇక ఇంతకంటే అతన్ని కనుక మాట్లాడిస్తే చాలా ప్రమాదం వస్తుందని గ్రహించాడు. అందుకని ఆ దుర్యోధనుడికి సంతోషం కలిగించడం కోసమని ప్రతాపవంతుడైనటువంటి వాడు అంటే అస్త్రశస్త్ర విద్యా నైపుణ్యం కలిగినటువంటి వాడు, కురువృద్ధుడు అలాగనే పితామహుడు అయినటువంటి భీష్మాచార్యుల వారు బిగ్గరగా సింహనాదం చేసి శంఖాన్ని పూరించాడు. మరైతే ఎందుకు ఈ శంఖాన్ని పూరించడం అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. అది ఎందుకో కూడా శ్లోకంలో చెప్పారు, దుర్యోధనుడికి సంతోషాన్ని కలిగించడానికి. పాండవ సేనని చూచి భయం కలిగింది, కలవరపాటు కలిగింది దుర్యోధనుడికి. ఆ కలవరపాటుని కప్పిపుచ్చుకోవటం కోసం ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు, అడ్డదిడ్డంగా మాట్లాడాడు. గురువు దగ్గరికి వెళ్ళినటువంటి వాడు శిష్టాచార సాంప్రదాయం ప్రకారం గురువుకి నమస్కరించాలి అనేటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా అతడు నమస్కారం చేయలేదు, గౌరవించలేదు. పైపెచ్చు ఆచార్యుని యొక్క ప్రభుభక్తిని కూడా శంకిస్తూ ఉన్నాడు. అందువలనే అప్పుడప్పుడు కొన్ని కొన్ని మాటలు వదిలాడు. ఓ బ్రాహ్మణోత్తమ అని ఒకసారి, అదుగో తవ శిష్యేణ ద్రుపదపుత్రేణ అని ఒకసారి, ఇలా కొన్ని కొన్ని పదాలు వదలటం తోటి ఆయన యొక్క ప్రభుభక్తిని శంకించినట్లయింది. అందువల్ల ద్రోణాచార్యుడి దగ్గర నుంచి ఏవైతే ఆశించాడో దుర్యోధనుడు, ఆ ఆశించినటువంటి ప్రోత్సాహ వచనాలు ఆయనకి లభించల. చివరికి మరి వచ్చినటువంటి వాడు ఆ చెప్పవలసినటువంటి మాటలు చెప్పి వెళ్లకుండా వెళుతూ వెళుతూ సైనికులందరికీ కూడా ఒక ఆదేశం ఇచ్చాడు, భీష్మ రక్షణకై అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోండి, మేము ఈ స్థానాల్లో నిలబడి భీష్ముల వారిని అన్ని వేళలా రక్షిస్తూ ఉండండి అని సేనలకి ఆదేశమిస్తూ తిరిగి వెళ్ళిపోయాడు తన స్థానానికి. దుర్యోధనుడి యొక్క ఈ తెలివి తక్కువ పని వల్ల సేనాధిపతుల్లోనూ నాయకులైనటువంటి వాళ్ళల్లోనూ సేనానాయకులే కాకుండా మహావీరులైనటువంటి వాళ్ళు వాళ్ళందరిలో కూడా ఒక రకమైనటువంటి అభద్రతా భావన కలుగుద్ది, నీరసం వచ్చేస్తుంది. ఇది తెలుసుకున్నాడు భీష్ముడు. ఒక్కసారి సైన్యం కనుక నిరుత్సాహపడినట్లయితే వారి చేత సరిగ్గా యుద్ధం చేయించడం చాలా కష్టమవుతుంది. ద్రోణాచార్యుడి యొక్క మౌనంలో ఉన్నటువంటి ఆగ్రహాన్ని కూడా సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి భీష్ముడు కనిపెట్టాడు. ఇలాంటి పరిస్థితి తప్పించాలి అని అంటే ఈ సేన మొత్తాన్ని కూడా ఒక్కసారిగా ఒక కుదుపు కుదపాలి, వాళ్ళలో ఉన్నటువంటి నిరుత్సాహాన్ని తొలగించాలి. వాళ్ళని కనుక అలాగే ఉంచినట్లయితే దుర్యోధను మీద నమ్మకం కాస్త తొలగిపోద్ది. వాళ్ళకి నమ్మకం కనుక పోయిందా దుర్బలై నీరసించిపోతారు. కనుక వాళ్ళలో ఉత్సాహాన్ని రేకెత్తించడం కోసమని ఇప్పుడు గట్టిగా సింహనాదం చేశాడు. అలా సింహనాదం చేసి తన శంఖాన్ని పూరించాడు. ఆ పూరించినటువంటి వాడిని ఇక్కడ మూడు పదాలతో భీష్మాచార్యుల వారిని మూడు పదాలతో ప్రశంసిస్తూ ఉన్నారు. ఏమిటంటే ప్రతాపవాన్ అని. భీష్ముడు ప్రతాపశాలి. యుద్ధంలో పరశురాముణ్ణి అంటే తనకి విద్యను బోధించినటువంటి గురువు అయినటువంటి పరశురాముణ్ణి, భూమండలంలో ఉన్నటువంటి సకల క్షత్రియుల్ని 21 మార్లు వెతికి వెతికి సంహరించినటువంటి మహావీరాధివీరుడైనటువంటి పరశురాముణ్ణి యుద్ధరంగంలో ఎదట నిలిచి జయించినటువంటి వాడు. అందువల్ల ఆయన్ని ప్రతాపశాలి అన్నారు. అంతేకాదు ఆయన కురువృద్ధుడు. ఎందుకనంటే అంతకంటే వృద్ధులు మరి ఎవరు లేరు కురుకులంలో, ఒక్క ఆయన ఉన్నాడు. ఆయన భీష్ముడి యొక్క పినతండ్రి బాహ్లికుడు, శంతనుడి యొక్క సోదరుడు, భీష్మునికి పినతండ్రి. ఆయన తప్ప భీష్ముడితో సమానమైనటువంటి వయస్సు కలిగినటువంటి వాళ్ళు ఇక ఆనాడు యుద్ధరంగంలో లేరు. అందువల్ల ఆయన కురువృద్ధుడు. మరొక మాట కూడా చెప్పారు, ఆయన పితామహుడు అని. అంటే కురుపాండవులందరికీ కూడా ఆయన పితామహుడు. నిజంగా చెప్పాలంటే ఆయన కురువృద్ధుడు మాత్రమే కాదు, ఆయన గుణవృద్ధుడు కూడా. తాతగారు గనక మనవల యొక్క మనస్తత్వం అంతా చక్కగా ఎలాంటిదో తెలిసినటువంటి వాడు, అందరినీ తానే పెంచి పెద్ద చేసినటువంటి వాడు, చిన్నతనం నుంచి కూడా తన యొక్క సంరక్షణలో ఉంచుకొని పెంచినటువంటి వాడు గనక అందరి యొక్క మనస్తత్వం కూడా చక్కగా తెలుసు ఆయనకి. తండ్రి లేనటువంటి వాళ్ళు పాండవులైతే లోకాన్ని చూడలేనటువంటి తల్లిదండ్రులు కలిగినటువంటి వాళ్ళు కౌరవులు. అందుకే అందరి మీద ప్రేమ, అందరి మీద మమకారం, అందరి మీద సమానమైనటువంటి ప్రేమ ఉంది. దుర్యోధనుడు ఎంత పాపాత్ముడైనా యుద్ధానికి ముందే భయపడిపోవటం అంత బాగాలేదు భీష్మాచార్యుల వారికి. భయపడ్డవాడు భయపడ్డట్టు అలా ఉంటే పర్వాలా, అలా ఉండకుండా తన యొక్క భయాన్ని దాచుకోవటం కోసమని ప్రయత్నిస్తూ బయటపడిపోతూ ఉన్నాడు. తాను భయపడుతున్నట్టుగా అందరికీ తెలిసేటట్టుగా భయపడిపోయాడు. ఆచార్యుడి నుంచి ప్రోత్సాహ వచనాలు లభిస్తాయేమోనని అనుకుంటే పాపం అదీ లేదు. తన తెలివి తక్కువ తనంతో బుద్ధిహీనతతో సైనికుల యొక్క మనోస్థైర్యాన్ని కూడా దెబ్బతీసేటట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అందుకే జాలి వేసింది భీష్ముడికి. ఎలాగైనా సరే ఇలాంటి భయంతో ఉన్నటువంటి ప్రోత్సాహవచనాలు దొరక్క అలజడితో ఆందోళనతో ఉన్నటువంటి ఈ దుర్యోధనుడికి సంతోషం కలిగించాలనుకున్నాడు, ధైర్యం కలిగించాలనుకున్నాడు. అందుకే గట్టిగా సింహగర్జన చేశాడు. ఆ వెంటనే తన యొక్క శంఖాన్ని పూరించాడు. ఆయన వృద్ధుడే అయినప్పటికీ ప్రతాపవంతుడు గనక శత్రుభయంకరమైనటువంటి సింహగర్జన చేశాడు. అలా దుర్యోధనుడికి సంతోషాన్ని కలిగించాడు. ఇక్కడ సింహగర్జన, శంఖనాదం దుర్యోధనుడికి ఉత్సాహం కలిగించడానికి చేసినప్పటికీ కూడా ఇంకా వివేకహీనంగా ప్రవర్తించకుండా దుర్యోధనుడు అతన్ని కాస్త అడ్డుకోవటం కోసం కూడా ఈ సింహనాదం ఈ శంఖనాదం చేయటం జరిగింది. అయితే ఇలా సింహనాదం చేశాడు భీష్ముడు అని అంటే నీకు విజయాన్ని సాధించి పెడతాననేటువంటి హామీ ఇవ్వటం మాత్రం కాదు. ఎందుకనంటే మొదటించి చెబుతూనే ఉన్నాడు దుర్యోధనుడికి, అయ్యా దుర్యోధన, నువ్వు అనేకమైనటువంటి దుర్మార్గాలు పాపాలు చేశావు, ఇప్పుడు వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇవ్వనని చెప్పి పేచీ పెడుతున్నావు, కనీసం ఐదుగురికి ఐదుళ్ళైనా బ్రతకటానికి ఇవ్వమని అడిగితే దాన్ని కూడా నేను ఇవ్వనంటున్నావు, నువ్వు ఇంత అన్యాయం చేసిన తర్వాత ఈ అన్యాయానికి అధర్మానికి విజయం కలగదు, మనం ఎంత బలవంతులమైనా ఎంత సైన్యం మనకు ఉన్నప్పటికీ కూడా ధర్మం అనేటువంటిది ఒకటి ఉంది, ఆ ధర్మానికే విజయం కలుగుద్ది అని మొదటి నుంచి చెబుతున్నటువంటి వాడు భీష్ముడు కనుక నీకు నేను విజయం సాధించి పెడతాను అనేటువంటి హామీ ఏమీ లేదు ఈ సింహగర్జనలో ఈ శంఖనాదంలో. అయితే వికలచిత్తుడైనటువంటి ఆ దుర్యోధనుడు ఇంకేమీ పిచ్చి పనులు చేయకుండా ఇంకా బుద్ధిహీనంగా ప్రవర్తించకుండా అతన్ని కట్టుదిట్టం చేయటం కోసమే అదిగో ఇలా చేశాడు. అయితే దుర్యోధనుడి మీద జాలితోనే చేసినప్పటికీ దుర్యోధనుడికి సంతోషం కలిగించడానికే చేసినప్పటికీ సర్వసేనాధిపతి అయినటువంటి భీష్మాచార్యుల వారు శంఖాన్ని పూరించి యుద్ధ ప్రారంభాన్ని సూచిస్తున్నారు. దీన్ని బట్టి మహాభారత యుద్ధాన్ని ప్రారంభించినటువంటి వాళ్ళు కౌరవులే అనేటువంటి విషయం మనకి స్పష్టమవుతుంది. మరి భీష్ముడి యొక్క సింహగర్జన శంఖనాద ధ్వని వినటంతోనే మరి ఆ తర్వాత ఏమి జరిగిందో తర్వాత శ్లోకంలో తెలియజేస్తున్నారు. 13వ శ్లోకం చూడండి.
పణవానక గోముఖాః
సహసైవాభ్యహన్యంత
సశబ్దస్తుములో భవత్
శంఖాశ్చ ధైర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములో భవత్ తతః. ఆ తర్వాత శంఖాశ్చ భేరియశ్చ, శంఖాలు భేరీలు, భేరీలంటే పెద్ద డోళ్ళు ఉంటాయి, అదిగో దాని మీద అట్లా కొడతా ఉంటారన్నమాట మోతలు రావటం కోసం, వాటిని యుద్ధ భేరీలు అని అంటారు. శంఖాలు, తర్వాత భేరీలు, పణవానక తప్పెట్లు, గోముఖాహ కొమ్ము బోర్లు, ఇది ఇట్లా వంకర తిరిగి ఉంటుంది, అదిగో కొమ్ము బోర్లు అంటారు, అదిగో వాటిని సహసైవాభ్య హన్యంత ఒకేసారిగా మోగింపబడ్డాయి అన్నీ కూడా. స శబ్ద, ఆ శబ్దం అంట ఏది, శంఖాలు భేరీలు ఈ పణవానకాలు గోముఖాలు ఒక్కసారిగా అందరూ మోగిస్తే ఆ శబ్దం అంతా ఎట్టొచ్చిందంటే తుములో భవత్, తుములం, తుములం అంటే గజిబిజిగా, అంత గజిబిజిగా వచ్చేసిందంట ఆ శబ్దం అంతా కూడా. అలా వర్ణిస్తున్నారు ఇక్కడ వ్యాసుల వారు, అంటే సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇదిగో ఈ ప్రకారంగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే భీష్మాచార్యులు తన సింహగర్జన చేసి శంఖాన్ని పూరించాడో, మరి ఎప్పుడైతే ఆ సర్వసేనాధిపతి ఆ శంఖాన్ని పూరించడంతో యుద్ధానికి సిద్ధమని చెప్పటం అన్నమాట, ఎప్పుడైతే యుద్ధానికి సిద్ధమని చెప్పారో మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం అని చెప్పడం కోసమని వెంటనే వీరులైనటువంటి వాళ్ళు సేనాధిపతులైనటువంటి వాళ్ళు తమ శంఖాలను పూరించారు. ఆ శంఖాలను పూరించిన తర్వాత టకటక టకటక మోగుతా ఉన్నాయి భేరీలు, పణవానకాలు, గోముఖాలు, అన్నీ కూడా శబ్దాలు చేస్తూ మోగుతా ఉన్నాయి. ఆ శబ్దం అంతా కూడా ఎట్లా వస్తున్నది అని అంటే అంత గజిబిజిగా వస్తున్నది. ఎందుకు ఇలా చెప్తున్నాడు, ఎందుకలా గజిబిజిగా వస్తున్నది, సేనాధిపతులు మహావీరులైనటువంటి వాళ్ళు యోధ ప్రముఖులైనటువంటి వాళ్ళు మంచి పట్టులో ఉన్నారేమో, ఎప్పుడెప్పుడు యుద్ధమా ఎప్పుడెప్పుడు యుద్ధమా అని ఎందుకంటే ఇది మొదటి రోజు కదా, మొదటి రోజు యుద్ధం కాస్త ఆలస్యం అవుతుంది. నిజం చెప్పాలంటే మొట్టమొదటి రోజు యుద్ధం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైంది. ఉదయం అంతా కూడా సంప్రదింపులు వ్యవహారాలు, ఈ అటుపక్క సేనాధిపతులు ఇటుపక్క సేనాధిపతులు వీళ్ళందరూ కలిసి నియమాలు యుద్ధ నియమాలు ఏర్పాటు చేసుకోవటం. ఆ తర్వాత ఏమో శ్రీకృష్ణుడు మరి భగవద్గీతని బోధించటం, ఆ తర్వాత ధర్మరాజు ఏమో ఈ సేనలోకి వచ్చి వాళ్ళ యొక్క అనుమతి తీసుకోవటం, ఇవన్నీ కూడా చాలాసేపు పట్టింది. అందువల్ల ఈ సైనికులందరూ కూడా ఎప్పుడా 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 అని ఊరికి అట్లా నిలబడితే బాగుండదు, వాళ్ళకి చేతి తీట వదలాల. అందుకోసం అని చెప్పి ఎప్పుడా ఎప్పుడా అని రెడీగా ఉన్నారు. అలా రెడీగా ఉన్నారు కనుక వెంటనే భీష్ముడి యొక్క సింహనాదాన్ని వినటంతో వెంటనే వాళ్ళు కూడా శంఖాలు పూరించేశారు. ఎందుకనంటే యుద్ధానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని తమ యొక్క సంసిద్ధతని తెలియజేయటం కోసమని తమ తమ శంఖాలని పూరించడం ప్రారంభించారు. ఆ వెంటనే యుద్ధంలో సైనికులకి ఉత్సాహం కలిగించడం కోసమని కొన్ని యుద్ధ వాయిద్యాలు ఉన్నాయి, వాటినే యుద్ధ భేరీలు అని అంటారు, అలాగనే పడవానకాలు తప్పెట్లు అంటారు, అలాగనే గోముఖాలు, గోముఖాలు అంటే కొమ్ము బోర్లు. వెంటనే వాటన్నింటినీ కూడా వాయించడం మొదలుపెట్టారు. అంటే వీటిని వాయించడం కోసమని నైపుణ్యం కలిగినటువంటి వారిని జీతానికి నియమించుకుంటూ ఉంటారన్నమాట. వీళ్ళు ప్రతిరోజు కూడా ఆ వీరులకి ఉత్సాహం కలిగించడం కోసం అప్పుడప్పుడు మోగిస్తూ ఉంటారు, ఈ యుద్ధ ప్రారంభంలో తప్పకుండా మోగిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి వాళ్ళందరూ కూడా శంఖద్వారాల ధ్వని వినటంతో వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఆయుధాలని వాయించడం మొదలుపెట్టేశారు. అయితే ఈ శబ్దం సశబ్ద, ఆ శబ్దం అంతా ఎట్లా ఉంది అంటే తుములహ అని అంటున్నారు. ఈ శంఖ భేరి పటహాదుల ధ్వని ఒక్కసారిగా మారుమోగింది, కానీ ఆ ధ్వని అంతా ఎట్లా ఉందంటే గజిబిజిగా వినిపించింది అని సంజయుడు వర్ణిస్తూ ఉన్నాడు. ఏమిటి సంజయుడి యొక్క ఆలోచన? అధర్మానికి స్పష్టమైనటువంటి ఆలోచన ఉండదు, అంతా గజిబిజే. అధర్మ పరులైనటువంటి వాళ్ళకి, భయంతో కూడుకున్నటువంటి వాళ్ళకి, తప్పు చేసినటువంటి వాళ్ళకి మనస్సు ఎప్పుడు ప్రశాంతంగా ఉండదు. ఎవడొస్తాడో, ఏం చేస్తాడో, ఎప్పుడు చిక్కుతామో, ఎప్పుడు బయటపడతామో అని వాళ్ళలో అలజడి ఆందోళన ఉంటా ఉంటాయి అన్నమాట. అదిగో ఇప్పుడు కూడా అదే ఇక్కడ అధర్మపరులైనటువంటి దుర్యోధనాదులకి, అధర్మపరులైనటువంటి కౌరవులకి ఈ స్పష్టమైనటువంటి ఆలోచన ఉండదు. కనుకనే అంత గజిబిజిగా ఉంటుంది కనుక వాళ్ళు శబ్దాలు కూడా అలాగనే గజిబిజిగా ఉన్నాయి. కానీ ధర్మం ఉండే దీనికి విరుద్ధంగా ఉంటుంది. ధర్మాత్ములైనటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి దీనికి విరుద్ధం. ఎందుకంటే ధర్మాత్ములైనటువంటి వారు చక్కగా ఆలోచన చేస్తారు, ప్రశాంతమైనటువంటి మనసుతో ఆలోచన చేస్తారు. వాళ్ళు స్పష్టంగా విడివిడిగా అన్నీ కూడా వాళ్ళకి తెలుస్తూనే ఉంటాయి. అదే సంజయుడు ఈ శంఖనాదాలకి ధ్వనిని ఇది ఇలా గజిబిజిగా తుమ్ములంగా వినిపిస్తుంది అని ఇక్కడ చెప్పి, మరి ఇదే శంఖనాదాల ధ్వని పాండవులు ఆ శంఖాలు పూరించినప్పుడు ఆ వైపు నుంచి వచ్చినటువంటి ధ్వని అంతా కూడా ఎలా ఉన్నదో వర్ణిస్తూ అది అతి భయంకరంగా ఉన్నది, భూమి ఆకాశాలు ప్రతిధ్వనించేటట్టుగా ఉన్నది, కౌరవుల యొక్క గుండెల్ని ఛేదించేటట్టుగా ఉన్నది అని వర్ణించారు. తర్వాత శ్లోకాల్లో వస్తుంది. ఇది కనుక చూస్తే మనకి సంజయుడు ఏదైనా పక్షపాత బుద్ధితో మాట్లాడుతున్నాడేమో అని అనిపిస్తుంటుంది. చెబుతున్నదేమో ధృతరాష్ట్రుడికి, చెప్పేదేమో ధృతరాష్ట్రుడి యొక్క పర్సనల్ సెక్రటరీ అనేటువంటి సంజయుడు, ఆంతరంగిక కార్యదర్శి అని అంటారు ఇప్పుడు, ఆంతరంగికుడైనటువంటి వాడు సంజయుడు. మరి ఆ సంజయుడికి దివ్య దృష్టి ప్రసాదించినటువంటి వాడు వ్యాసుడు. యుద్ధంలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది మొత్తం కూడా నువ్వు ఎక్కడ కూర్చున్నా నీకు తెలిసిపోతుంది, ఎక్కడెక్కడ ఏమేమిటి వాళ్ళు మాట్లాడుకుంటున్నది నీకు తెలుస్తాయి, వాళ్ళ మనసుల్లో ఉన్నటువంటి భావాలు కూడా నీకు తెలుస్తాయి, ఇవన్నీ కూడా ధృతరాష్ట్రుడికి నువ్వు చెప్పాలా. ధృతరాష్ట్రుడేమో నేను ఇదంతా చూడలేనన్నాడు, కాబట్టి ఆయన వింటానన్నాడు, అందువల్ల ఆయనకి నువ్వు వినిపించు అని దివ్య దృష్టి ప్రసాదించాడు వ్యాసుడు. మరి అటువంటి సంజయుడు, ధర్మపరుడైనటువంటి సంజయుడు, ధర్మపక్షపాతైనటువంటి సంజయుడు, కౌరవుల నుంచి వచ్చినటువంటి శబ్దాలన్నీ కూడా గజిబిజిగా ఉన్నాయని చెప్పి పాండవపక్షం వైపు నుంచి వచ్చినటువంటి శబ్దాలన్నీ కూడా స్పష్టంగా ఉన్నాయని, భూనభోంతరాలు దద్దరిల్లేటట్టుగా ఉన్నాయని, కౌరవుల యొక్క గుండెలన్నీ చీల్చేటట్టుగా ఉన్నాయని ఇక్కడ ధృతరాష్ట్రుడికి తెలియజేస్తూ ఉన్నాడు. దీనిని బట్టి దుర్యోధనుడికి యుద్ధం చేయాలనేటువంటి కోరిక ఏదైతే ఉందో అది ధర్మ సమ్మతమైనటువంటిది కాదు అని సంజయుడు ఆక్షేపిస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. కురుక్షేత్రంలో ఏమి చేశారయ్యా, మామక పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ అని ధృతరాష్ట్రుడు మొట్టమొదటి శ్లోకంలో అడిగాడు. ఈ ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో సమావేశమైనటువంటి నావాళ్ళు పాండవులు ఏమి చేశారు ఓ సంజయ అని అడిగితే ఆ ధృతరాష్ట్రుడు అడిగినటువంటి ప్రశ్నకి కౌరవులు ఏమి చేశారో ఇంతవరకు చెప్పి ఇక పాండవులు ఏమి చేశారో చెప్పబోతా ఉన్నారు. ఇక పాండవ పక్షం నుంచి వచ్చేటువంటి ప్రతిస్పందన ఎలా ఉందో చెప్పబోతూ ముందుగా భగవానుని యొక్క రంగ ప్రవేశాన్ని గురించి చెబుతున్నాడు. భగవంతుడు ఏ ప్రకారంగా కురుక్షేత్ర యుద్ధభూమిలో ప్రవేశిస్తున్నాడో సంజయుడు తన మాటలతో ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తున్నాడో తర్వాత శ్లోకం చూడండి 14.
మహతిస్యందనే స్థితో
మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్వతుః మహతిస్యందనే స్థితో మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్వతుః
తతః. అప్పుడు ఎప్పుడు అదిగో ఇప్పుడు సంజయుడి ఇటువైపు వాళ్ళ గురించి చెప్పిన తర్వాత అప్పుడు శ్వేతైర్హయైర్యుక్తే తెల్లటి గుర్రాలు పూంచినటువంటి మహతిస్యందనే స్థితౌ గొప్పదైనటువంటి రథంలో కూర్చొని మాధవ మాధవుడు అంటే శ్రీకృష్ణుడు పాండవశ్చైవ పాండవుడు అనంటే అర్జునుడు దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః దివ్యమైనటువంటి శంఖాల్ని పూరించారు. చెప్పినటువంటి విషయం చాలా కొద్దిదే. ఏమిటంటే తెల్లని గుర్రాలు పూంచినటువంటి రథం మీద అంటే ఇక్కడ రథాన్ని వర్ణిస్తున్నాడు. ఆ రథానికి పూంచినటువంటి గుర్రాలన్నీ కూడా తెల్లటి గుర్రాలు. ఇక ఆ రథమేమో మహతిస్యందనే స్థిత మహతిస్యందనం చాలా గొప్పదైనటువంటి స్యందనం గొప్పదైనటువంటి రథం. ఆ రథం మీద మాధవ పాండవ శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరు కూడా కూర్చొని దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః దివ్యమైనటువంటి శంఖాలని వాళ్ళు పూరించారు అని భగవద్గీతలో మొట్టమొదటిసారిగా శ్రీకృష్ణ భగవానుడు రంగప్రవేశం చేస్తూ ఉన్నాడు. ఎలా ప్రవేశం చేస్తున్నాడు? తెల్లని గుర్రాలు పూంచినటువంటి గొప్పదైనటువంటి రథం మీద కూర్చొని అర్జునుడితో కలిసి ప్రత్యక్షమయ్యాడు ఈ కురుక్షేత్ర యుద్ధ భూమిలో. తెల్లని గుర్రాలు ఇవి గంధర్వరాజు చిత్రరథుడు కానుకగా ఇచ్చినటువంటి గంధర్వహయాలు. దేవలోకానికి వెళ్ళాడు అర్జునుడు. ఎందుకనంటే దేవేంద్రుడికి కూడా సాధ్యం కాకుండా ఉన్నటువంటి నివాత కవచులు కాలకేయులు అనేటువంటి 60,000 మంది రాక్షసుల్ని సంహరించడానికి దేవతలకి అసాధ్యమైనప్పుడు అదిగో అర్జునుడిని పిలిపించారు. ఈ అర్జునుడు ఆ రాక్షసులందరినీ సంహరించాడు. అలా సంహరించేటప్పటికీ అందరూ కూడా ఆ అర్జునుడికి రకరకాలైనటువంటి ఆయుధాలను సమర్పిస్తూ ఉంటే ఈ చిత్రరథుడైనటువంటి గంధర్వుడు గంధర్వహయాల్ని సమర్పించాడు. ఈ గంధర్వహయాలు తెల్లగా ఉంటాయి, వాటికి అసలు అలుపు సలుపు అనేటువంటిది ఉండదు. అందుకనే 18 రోజుల మహాభారత యుద్ధంలో అలుపు సలుపు లేకుండా తమ అద్భుతమైనటువంటి దివ్య శక్తిని ప్రదర్శించినటువంటివి ఈ గంధర్వహయాలు. ఒక్క 14వ రోజు యుద్ధంలో ఆ గంధర్వ హయాల యొక్క పోకడ ఎలా ఉంది అని అంటే శ్రీకృష్ణుడు సారథిగా ఆ రథం మీద కూర్చొని ఆ రథాన్ని ఎలా తోలుతున్నాడంటే 2 క్రోసుల దూరంలో ఉన్నటువంటి శత్రువు మీద అర్జునుడు బాణం వేస్తే ఈ బాణం ఆ శత్రువును పోయి తాకేటప్పటికల్లా ఈ రథం శత్రువును దాటిపోతూ ఉంది. అంటే బాణ వేగం కన్నా కూడా ఎక్కువ వేగంగా ఈ గుర్రాలను పరిగెత్తించాడు శ్రీకృష్ణుడు. ఎందుకనంటే ఆ రోజు పరిస్థితి అది, 24 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి సైంధవుణ్ణి చంపాలి సూర్యాస్తమయం లోపల. అది కూడా ఊరికినే పరిగెత్తితే లాభం లేదు. ఎదురొచ్చేటువంటి వీరులందరితో యుద్ధం చేస్తూ వాళ్ళందరినీ జయించి ఈ గుర్రాలను నడుపుకుంటూ రథాన్ని నడుపుకుంటూ ముందుకు పోవాలి. అలాంటి పరిస్థితిలో అత్యుత్తమమైనటువంటి సారథ్యాన్ని నిర్వహించినటువంటి వాడు శ్రీకృష్ణుడు. అలాంటి సమయంలో 12 గంటల తర్వాత మధ్యాహ్నం తర్వాత ఆ గుర్రాలు అప్పటికి అలసిపోయినాయి. ఆ ఒక్కరోజు తప్ప 18 రోజుల్లో ఎప్పుడు కూడా ఈ గంధర్వహాలు అలసిపోవటం అనేటువంటి మాటే లేదు. ఇక గుర్రాలు తెల్లనివి కనుక తెలుపు సత్వగుణానికి చిహ్నం. సత్వగుణం కలిగినటువంటి వాళ్ళకి తెలుపు ఇష్టంగా ఉంటుంది, రజోగుణం కలిగినటువంటి వాళ్ళకి ఎరుపు ఇష్టంగా ఉంటుంది, తమోగుణం కలిగినటువంటి వాళ్ళకి నలుపు ఇష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఈ గుణాన్ని బట్టి ఆ రంగులు కూడా నిర్ణయం అవుతూ ఉంటాయి అన్నమాట. అలాగనే మన గుణాన్ని బట్టే మనకి ఇష్టమైనటువంటి వస్తువులు, ఇష్టమైనటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. దేవతలంటే సత్వగుణం కలిగినటువంటి వాళ్ళకి దేవతలంటే ఇష్టం, రజోగుణం కలిగినటువంటి వాళ్ళకి రాజకీయ నాయకులు, క్రికెట్ వీరులు వీళ్ళంటే ఇష్టంగా ఉంటుంది, సినిమా యాక్టర్లు వాళ్ళంటే ఇష్టంగా ఉంటుంది. ఇక తమోగుణం కలిగినటువంటి వాళ్ళకి క్షుద్ర విద్యలు ప్రదర్శించేటువంటి వాళ్ళు, మెస్మరిజాలు చేసేటువంటి వాళ్ళు, మాయలు మంత్రాలు చేసేటువంటి వాళ్ళు వీళ్ళంటే బాగా ఇష్టంగా ఉంటుంది. ఎందుకంటే మన లోపల ఉన్నటువంటి గుణాన్ని బట్టి మనకి ఇష్టాలు ఉంటాయన్నమాట. తెలుపు సత్వగుణానికి చిహ్నం, ధర్మానికి ప్రతీక, తెలుపు ధర్మానికి ప్రతీక. అందుకే మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత ధర్మరాజు 16 తెల్లని వృషభాలు పుంచినటువంటి రథం మీద అదిగో హస్తినాపురాన్ని ప్రవేశించాడు. 16 ఎద్దులు, తెల్లటి రంగుతో ఉన్నటువంటి ఎద్దులు కట్టినటువంటి రథం మీద ఆయన ప్రవేశించాడు. ఎందుకంటే తెలుపు ధర్మానికి ప్రతీక, ధర్మానికి ప్రతీక. ఇక 4 గుర్రాలు, మామూలుగా అయితే ఎక్కడైనా 2 కదా బండికి కట్టేది, మరి ఇక్కడ 4 గుర్రాలు. ఈ 4 గుర్రాలు కూడా మనకున్నటువంటి 4 అంతఃకరణాలు ఉన్నాయి, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని. ఈ 4 గింటికి కూడా ప్రతీకలుగా వేదాంతులైనటువంటి వారు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రథాన్ని ఆధ్యాత్మికంగా వేదాంతులైనటువంటి వాళ్ళు మన యొక్క శరీరంతో పోలుస్తారు. అదేమిటో మనం తర్వాత చెప్పుకుందాం. ఇక్కడ 4 గుర్రాలని కూడా మన యొక్క 4 అంతఃకరణాలకి, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటి 4 అంతఃకరణాలతో పోలుస్తూ ఉంటారు వేదాంతులైనటువంటి వాళ్ళు. ఇక ఈ 4 గుర్రాలు పూంచినటువంటి రథం దివ్యమైనటువంటి రథం, గొప్పదైనటువంటి రథం. అన్నీ దివ్యమే, ఇది కూడా చాలా గొప్పది. ఏమిటి, అర్జునుని యొక్క గుర్రాలే కాదు రథం కూడా దివ్యం. ఎప్పుడొచ్చింది ఈ రథం అర్జునుడికి? ఖాండవన దహన సమయంలో దేవేంద్రుడితో యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి తటస్థించింది కనుక అప్పుడు అగ్నిదేవుడు ఈ రథాన్ని వరుణదేవుడిని అడిగి ఆయన దగ్గర అప్పుపుచ్చుకొని ఇదిగో వీళ్ళకిచ్చాడు. అలా అగ్నిదేవుడి ద్వారా వచ్చినటువంటి దివ్యమైనటువంటి రథం ఇదిగో ఈ రథం. యుద్ధంలో 18 రోజులు కూడా ఒకే రథం మీద యుద్ధం చేశాడు అర్జునుడు. మిగిలినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఒకే రథం మీద యుద్ధం చేయలే, ఆఖరికి భీష్మద్రోణాదులతో సహా. ఎందుకనంటే ఆ రథాన్ని భగ్నం చేస్తారు ముందుగా ఎవరైనా సరే. అవతల వాడిని దెబ్బ కొట్టాలి అని అంటే ఆ గుర్రాన్ని చంపాలి, సారథిని చంపాలి, రథాన్ని భగ్నం చేయాలి. అప్పుడు దిక్కు లేకుండా వాడు కింద నేల మీద పడిపోతాడు, అప్పుడు వాడిని సంహరిస్తారు. ఇది మామూలుగా యుద్ధంలో పద్ధతి అన్నమాట. భీష్మద్రోణులు కూడా రథాలు భగ్నమైపోయినటువంటి వాళ్ళే. కానీ అర్జునుడు మాత్రం ఈ ఒకే ఒక్క రథం, మొట్టమొదటి రోజు ఏ రథంతో ఉన్నాడో చిట్ట చివరి రోజు కూడా అదే రథంతో ఉన్నాడు. అందుకనే ఇది దివ్యమైనటువంటి రథం. ఈ రథాన్ని మానవ శరీరంగా వర్ణిస్తారు వేదాంతులైనటువంటి వాళ్ళు. రథాన్నేమో మానవ శరీరంగా, గుర్రాలనేమో అంతఃకరణాలుగా. ఇక ఇందులో కూర్చున్నటువంటి శ్రీకృష్ణుడిని మాధవ అని అంటున్నారు. మా అంటే లక్ష్మీదేవి అని అర్థం. మా అంటే ఇంకొక అర్థం కూడా ఉంది, వద్దు అని, అంటే శ్లేషార్థం అన్నమాట. కానీ మా అంటే లక్ష్మీదేవి అని అర్థం, ధవుడు అంటే భర్త అని అర్థం, మాధవ అంటే లక్ష్మీదేవి యొక్క భర్త అని. అదేమిటండి, లక్ష్మీదేవి యొక్క భర్త శ్రీ మహావిష్ణువు కదా. మరి ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నారు ఏమిటి అంటే, కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నారు. శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడే కనుక, శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరమాత్మే కనుక శ్రీకృష్ణుడిని మాధవుడు అని అనటం ఇక్కడ సమంజసంగానే ఉంది. శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ పార్థుడికి సారథిగా ఉన్నాడు, అందుకనే ఆయన పార్థ సారథి, విజయ సారథి. విజయుడికి సారథి కనుక విజయ సారథి, విజయాన్ని తెచ్చిన సారథి కనుక విజయ సారథి, పార్థుడికి సారథి కనుక పార్థ సారథి. ఇలా పార్థ సారథిగా ఉన్నటువంటి వాడు, సారథిని బుద్ధిగా వర్ణిస్తారు వేదాంతులైనటువంటి వాడు. ఇక పాండవ అన్నాడు అర్జునుడిని, పాండవ, పాండవ అంటే పాండుపుత్రుడైనటువంటి వాడు, పాండుపుత్రుడైనటువంటి అర్జునుడే పాండవ అంటే. ఇక్కడ అర్జునుడిని రథికుడుగా అంటే యుద్ధం చేసేటువంటి వాడుగా, అర్జునుడిని జీవాత్మగా, శ్రీకృష్ణుడిని పరమాత్మగా వర్ణిస్తారు వేదాంతులైనటువంటి వాడు. ఇప్పుడు మొత్తం ఈ రథాన్ని కనుక మనం ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని వేదాంత పరంగా కనుక ఆలోచిస్తే, అంతఃకరణాలు అనేటువంటి గుర్రాలతో శరీరం అనేటువంటి రథంలో కూర్చొని జీవాత్మ అయినటువంటి అర్జునుడు రథికుడుగా ఉంటే, పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణుడు సారథిగా ఈ జీవన రంగం అనేటువంటి యుద్ధరంగంలో ప్రవేశిస్తున్నాడు అని. ప్రవేశిస్తున్నది ఎక్కడ? యుద్ధరంగంలో. మరి మనం ఎక్కడ ప్రవేశిస్తాము? మనకేమి యుద్ధాలు ఉన్నాయి? మనం ఈ జీవన రంగంలో యుద్ధాలు చేయాలి. ఏమేమి యుద్ధాలు చేయాలో మనందరికీ తెలుసు. అందరూ కూడా ఒక్కదాని కోసం బాగా యుద్ధం చేస్తారు, డబ్బు కోసం. ఇక మిగిలిన అన్ని చిన్న చిన్న యుద్ధాలు, పెద్ద యుద్ధం మాత్రం దానికి. కనుక జీవన రంగంలో, ఈ జీవన పోరాటంలో మనం కూడా ఈ శరీరం అనేటువంటి రథంలో కూర్చొని జీవాత్మగా మనం కూర్చుంటే మన పగ్గాలన్నీ కూడా పరమాత్మకు అప్పగించాలి. అప్పుడే రథం కాస్త సక్రమంగా సాగుద్ది. ఈ జీవన రథాన్ని నడపడానికి పగ్గాలు కనుక ఎప్పుడైతే పరమాత్మ చేతిలో ఉంచామో అప్పుడే ఈ జీవితం సార్థకం. అలా కాకుండా మన పగ్గాల్ని పరమాత్మకు అర్పించకుండా ఆ పగ్గాల్ని కూడా మనమే తీసుకున్నాం అనుకో, మన జీవనం అంతా అస్తవ్యస్తమైపోతుందన్నమాట. కృష్ణార్జునులు ఇద్దరు కూడా తమ తమ శంఖాల్ని పూరించారు, యుద్ధానికి తమ సంసిద్ధతను తెలియజేశారు అని ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఈ శరీరమే ఒక శంఖం. శంఖాలు పూరించారన్నారు కదా, ఏమిటయ్యా శంఖం అంటే? అసలు ఈ శరీరమే శంఖం. దీనిని పరమాత్మ పూరిస్తే ఏమిటి? పరమాత్మ పూరించడం అంటే, అంటే పరమాత్మ చైతన్యం ఉన్నంత వరకే ఈ శంఖం పనిచేస్తూ ఉంటుంది. పరమాత్మ చైతన్యం ఉన్నంత వరకే ఈ శరీరం పనిచేస్తుంటుంది. పరమాత్మ చైతన్యం ఏనాడైతే అందదో ఇది శ్మశానం పాలై 2 కిలోల బూడిదగా మారుతుంది. ఇక్కడ పరమాత్మ శంఖాన్ని పూరించాడు అని అంటే ఈ శరీరాలన్నిటికీ కూడా పరమాత్మ చైతన్యాన్ని కలిగిస్తున్నాడు అని అంతరార్థం. అసలు శంఖం యొక్క చరిత్ర ఏమిటి అని మనం కూడా మనం ఆలోచించాలి. శంఖం అనేది ఏమిటనంటే, చేపలాగా నీటిలో ఉండేటువంటి ప్రాణి శంఖం. అయితే శంఖం ప్రాణి అనుకుంటున్నారేమో, ఆహా కాదు, శంఖం ప్రాణంతో ఉన్నటువంటి జీవి కాదు. శంఖం లోపల ఆ ప్రాణి ఉంటుంది, శంఖం లోపల ఉంటుంది ఓ పురుగు, అదిగో అది ప్రాణి. ఈ శంఖం ఏంటంటే ఆ ప్రాణికి, ఆ లోపల ఉన్నటువంటి పురుగుకి ఈ శంఖం అనేటువంటిది అస్థి అంటే ఎముక. మరి మనకేమో లోపల ఉంటే ఎముకలు, బయట దేహం ఉంటుంది. మరి ఆ పురుగుకి దేహమేమో లోపల ఉంటుంది, ఎముకేమో బయట ఉంటుంది. ఇది పెద్ద తేడా దానికి మనకి. మనకి లోపల ఉన్నటువంటి ఎముకలు అసహ్యకరమైనటువంటివి, అపవిత్రమైనటువంటివి. బయట ఉన్నటువంటి దేహం మాత్రం చాలా అందమైంది, ఆకర్షణీయమైంది. కానీ ఆ పురుగునే దానికి మాత్రం బయట ఉన్నటువంటి ఎముకేమో అందమైనది. ఎముక అంటే ఏదో అనుకుంటారు, శంఖం, శంఖమే దానికి ఎముక. కాబట్టి ఆ శంఖం అందమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. కానీ లోపల ఉన్నటువంటి దేహమునే అసహ్యకరమైనటువంటిది. ఎందుకని, అది పురుగు, అది చూస్తే మనం చీచి అని అంటాం. అంత అసహ్యకరమైంది. మరి పురుగుల కన్నా మానవులు చాలా గొప్పవాళ్ళు కదా, మానవుల్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు కదా, యజ్ఞయాగాదులు చేసినటువంటి వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు కదా, ఆత్మజ్ఞానాన్ని అందుకున్నటువంటి వాళ్ళు ఇంకా 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 గొప్పవాళ్ళు కదా. మరి ఇంత గొప్పవాళ్ళైనటువంటి జ్ఞానులు, ఇంత గొప్పవాళ్ళైనటువంటి ఈ మానవులు, వాళ్ళ యొక్క ఎముకల్ని మనం ఏమైనా ముట్టుకుంటామా? ముట్టుకోం. ఒకవేళ ఎముకను కనుక తాకితే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కానీ ఒక పురుగు యొక్క ఎముకుండే శంఖం, అది ఎంతో పవిత్రమైనటువంటిది. ఇది మనం శంఖం యొక్క ప్రత్యేకతను గమనించాలి. శంఖాస్తి పావనం అపావనం అస్థి మానాం అన్నారు. శంఖాస్తి పావనం, ఈ శంఖం అనేటువంటి అస్థి ఎముక ఉండే అది పావనమైనటువంటిది. అపావనం అస్థిమానం, మన యొక్క ఎముకలుండే ఇవన్నీ కూడా అపావనం అంటే అపవిత్రమైనటువంటివి. శంఖం యొక్క, శంఖం అనేటువంటి అస్థి ఏదైతే ఉందో, ఎముక ఏదైతే ఉందో అది పవిత్రమైనటువంటిది, మిగిలినవన్నీ కూడా అపవిత్రమైనటువంటివి. శంఖం పురుగు యొక్క ఎముకే అయినప్పటికీ కూడా ఈ శంఖం ఈశ్వరాభిషేకంలో ఉపయోగపడుతుంది, పవిత్రమైనటువంటి పూజా పరికరంగా ఉపయోగపడుతుంది. శుభకార్యాలని శంఖద్వారంతో ప్రారంభిస్తారు. యుద్ధంలో వీరులైనటువంటి వాళ్ళు శంఖద్వారంతో యుద్ధాన్ని ప్రారంభిస్తారు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, అందరు కూడా శంఖద్వానాలు చేశారు. అటువంటి పరమ పవిత్రమైనటువంటి శంఖాన్ని పూరించి మహాభారత యుద్ధాన్ని ప్రారంభిస్తున్నారు భీష్మాదులు. అటువంటి పవిత్రమైనటువంటి శంఖద్వానంతో యుద్ధానికి తమ యొక్క సంసిద్ధతను తెలియజేస్తున్నారు కృష్ణార్జునులు. ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే, ఈ శంఖం అనేటువంటిది చాలా పరమ పవిత్రమైనటువంటిది. ఇది ఏదో అని అనుకుంటాం, కానీ ఇది ఒక పురుగు యొక్క ఎముక అనేటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అటువంటి పురుగు యొక్క ఎముక అయినటువంటి శంఖం ఇంతటి మహాభారత యుద్ధ ప్రారంభాన్ని సూచించడానికి అదిగో ఆ శంఖాన్ని ఊతున్నారు. మరి ఇలా కృష్ణుడు అర్జునుడు యుద్ధరంగంలో ప్రవేశించారు. ఎలా? దివ్యమైనటువంటి రథాలు పూంచినటువంటి, తెల్లని గుర్రాలు పూంచినటువంటి దివ్యమైనటువంటి రథం మీద శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరు కూడా కూర్చొని యుద్ధరంగంలో ప్రవేశించి వాళ్ళ యొక్క శంఖాలని పూరించారు. మరి ఇలా పూరించిన తర్వాత ఏమి జరిగింది? మరి శ్రీకృష్ణుడు పాండవులు ఏ శంఖాలని పూరించారు, ఆ సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ శంఖాలని పూరించారు, ఏ విధంగా ఆ తర్వాత యుద్ధం జరిగింది అనేటువంటి విషయాలన్నింటినీ తర్వాత శ్లోకాల్లో చెప్పబోతున్నారు. ఆ విశేషాలు ఏమిటో రేపు తెలుసుకుందాం.